ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా ఈ ఉదయం దేశప్రజలతో ముచ్చటించిన మన్ కీ బాత్కు తెలుగు అనువాదం మనస్సులో మాట వింటారు.
ప్రియమైన నా దేశవాసులారా, మీ అందరికీ నమస్కారం. గత వేసవి కాలంలో వేసవి తాపం, నీటి కొరత, దుర్భిక్షం ఇలా ఎన్నెన్నో కష్టాలను అనుభవించవలసి వచ్చింది. కానీ గత 2 వారాల నుంచి వేరువేరు ప్రదేశాల నుంచి వర్షాలు పడుతున్న సమాచారం అందుతోంది. వర్షపు సమాచారంతో పాటు ఒక తాజాదనాన్ని కూడా అనుభవిస్తున్నాము. మీరు కూడా దీనిని అనుభవిస్తూ ఉండవచ్చు కదా. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా ఈసారి వర్షాలు బాగా పడవచ్చు, విస్తారంగా కురవచ్చు, వర్షాకాలం మొత్తం సంపూర్ణంగా వానలు కురవచ్చు. అన్ని కష్టాలు తీరుతాయి. ఇది మనకు సంతోషం, ఉత్సాహం కలిగించే సమాచారమే. మంచి వర్షాకాలం కాగలదని ఆశిస్తూ రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన దేశంలో రైతులు ఎలా కష్టపడుతున్నారో అలాగే మన శాస్త్రవేత్తలు కూడా దేశాన్ని మహోన్నత స్థానంలో నిలిపేందుకు ఎన్నో విజయాలను అందిస్తున్నారు. మన దేశంలో యువతరం శాస్త్రవేత్తలు కావాలన్న కలలు కనాలని, శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, రాబోయే తరాల కోసం ఏదో చేయాలన్న ఆకాంక్ష కలిగి ఉండాలని నేను ముందు నుంచి కూడా అభిప్రాయపడుతున్నాను. నేను ఈరోజు మీతో ఒక సంతోషకరమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నిన్న నేను పూణే వెళ్లాను. ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టు పునర్ల వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాను. అక్కడ పూణే కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ స్వశక్తితో చేసిన వారి సొంత ఉపగ్రహాన్ని జూన్ 22వ తేదీన కక్షలో ప్రవేశపెట్టారు. వారిని నేను కలుసుకోవాలని అనుకుని పిలిపించాను. ఎందుకంటే ఈ యువ సహచరులను ఒకసారి చూడాలని నాకు అనిపించింది. వారిని కలుసుకోవాలి. వారిలోని చురుకుదనం, ఉత్సాహం వాటిని నేను కూడా అనుభవించాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈ పని కోసం కష్టపడ్డారు, కృషి చేశారు. ఈ విద్యా ఉపగ్రహం ఒక రకంగా చెప్పాలంటే ఉవ్వెత్తున ఎగురుతున్న యువ భారతం, సృజనాత్మకతకు ఒక చిన్న నమూనా. దీనిని మన యువత తయారు చేసింది. ఈ చిన్న ఉపగ్రహం వెనుక ఉన్న కళ చాలా పెద్దది. ఇది ఎంతో ఎత్తుకు ఎగిరే కళ. దీని నిర్మాణాన్ని చేసిన కృషి ఎంతో లోతైనది. పూణే విద్యార్థులు చేసిన విధంగానే తమిళనాడులో చెన్నైలో సత్యభామ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ఒక ఉపగ్రహం తయారు చేశారు. సత్యభామ శాట్ ఉపగ్రహాన్ని కూడా కక్షల్లోకి ప్రవేశపెట్టారు. మనం చిన్నప్పటి నుంచి ఒక విషయం వింటుంటాము, పిల్లలు ఆకాశాన్ని తాకాలని, కొన్ని నక్షత్రాలను గుప్పెట్లోకి తీసుకోవాలని ఎప్పుడూ ఆశపడుతుంటారు. ఇస్రో ద్వారా పంపించిన యువ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ 2 ఉపగ్రహాలు నా దృష్టిలో చాలా గొప్పవి, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆ యువ శాస్త్రవేత్తలందరికీ తప్పకుండా శుభాకాంక్షలు తెలపాలి. నేను దేశ ప్రజలకు కూడా చాలా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే జూన్ 22వ తేదీన మన ఇస్రో శాస్త్రవేత్తలు ఒకేసారి 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి వారి పాత రికార్డును వారే బద్దలు కొట్టి ఒక కొత్త రికార్డు నెలకొల్పారు. మన దేశంలో అంతరిక్షంలోకి పంపిన 20 ఉపగ్రహాలలో 17 ఉపగ్రహాలు ఇతర దేశాలకు చెందినవి కావడం సంతోషం కలిగిస్తుంది. అమెరికాతో పాటు అనేక దేశాలు, అంటే ఉపగ్రహాల ప్రయోగం లేనివి, భారత భూమి నుంచి భారత శాస్త్రవేత్తల ద్వారా తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. మన యువ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆ 2 ఉపగ్రహాలు కూడా కక్షలోకి ప్రవేశపెట్టబడ్డాయి. తక్కువ పెట్టుబడితో ఖచ్చితమైన విజయాలు కోరే ఈ కాలంలో భారతదేశపు ఇస్రో ప్రపంచంలో చాలా ముఖ్యమైన స్థానం దక్కించుకుంది. ఇందువల్ల ఈనాడు ప్రపంచంలో ఎన్నో దేశాలు లాంచింగ్ కోసం భారత వైపు దృష్టి సారించాయి. ప్రియమైన నా దేశవాసులారా, బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదం ఈనాడు ప్రతి ఒక్కరి మనసులో నాటుకుపోయిన మాట. కానీ కొన్ని సంఘటనలు ఆ విషయంలో కొత్త జీవితం తీసుకొస్తాయి, కొత్త ప్రాణం పోస్తాయి. ఈసారి 10, 12 తరగతి పరీక్షల్లో కూడా మన బాలికలు ముందంజలో ఉండడం గర్వం కలిగిస్తోంది. మనందరం గర్వించదగ్గ మరో ముఖ్యమైన సంగతి, జూన్ 18 నాడు మన వైమానిక దళంలో తొలిసారిగా మహిళా పైలట్లు చేరారు. ఇది మొదటి బ్యాచ్. ఈ పదాలు వింటుంటేనే గగ్గురుపాటు కలుగుతోంది. మన 3 అమ్మాయిలు ఫ్లయింగ్ అధికారులుగా అవని చతుర్వేది, భావనా కంఠ్, మోహన మనకు ఈ గొప్ప సంతోషం తెచ్చిపెట్టారు. ఈ 3 అమ్మాయిల్లో కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఫ్లయింగ్ అధికారి అవని మధ్యప్రదేశ్లోని రేవాకు చెందినది. ఫ్లయింగ్ అధికారి భావన బీహార్లోని బేగుసరాయికి చెందగా మరో ఫ్లయింగ్ అధికారి మోహన గుజరాత్లోని వడోదరా పట్టణానికి చెందినవారు. ఈ 3 కూడా మన దేశంలో మెట్రో నగరాలకు చెందినవారు కాదన్న విషయాన్ని మీరు గుర్తించే ఉంటారు. వారి వారి రాష్ట్రాల్లో రాజధాని నగరానికి కూడా చెందినవారు కాదు వారు. చిన్న పట్టణాల్లో పుట్టి పెరిగిన వారైనా ఆకాశపు టంచుల్లో కళలు కన్నారు. ఆ కళలను సాకారం చేసి చూపించారు అవని, భావన, మోహన. ఈ ముగ్గురు అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, కొన్ని రోజుల క్రితం జూన్ 21న ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుపుకుంది. ప్రపంచమంతా ఒకేసారి ఇలా యోగాభ్యాసం చేస్తుంటే మన గతం, వర్తమానం, భవిష్యత్తులో ప్రపంచం కూడా పాలు పంచుకుంటోందని ఒక భారతీయుడిగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంతో మనకి ఒక విలక్షణమైన అనుబంధం ఏర్పడుతోంది. మన దేశంలో కూడా 100 పైగా ప్రదేశాల్లో వివిధ రకాలుగా ఉత్సాహంతో, ఉత్తేజంతో, కన్నుల పండుగ వాతావరణంలో యోగా దినోత్సవం జరుపుకున్నాం. చండీగఢ్లో వేలాది మంది యోగా అభిమానులతో కలిసి యోగా చేసే అవకాశం నాకు కూడా లభించింది. చిన్న పెద్ద అందరి ఉత్సాహం చూడముచ్చటగా అనిపించింది. ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సూర్య నమస్కారం ఇతివృత్తంగా తపాల బిళ్లను కూడా వెలువరించింది. ఈసారి యోగాతో పాటు మరో 2 విషయాలు కూడా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. 1, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి భవంతి పైన వివిధ యోగాసనాల భంగిమలను వీడియో ప్రొజెక్షన్ చేశారు. అటు ఇటు పోయేవారందరూ ఆగి ఆ చిత్రాలను ఫోటో తీసుకున్నారు. వాటిని ప్రపంచమంతా ప్రచారం చేశారు. ఇలాంటి విని, చూసి సంతోషపడని భారతీయులెవరో చెప్పండి. మరో సంగతి, సాంకేతిక పరిజ్ఞానం తన పని తాను చేస్తోంది. సామాజిక మాధ్యమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈసారి ట్విట్టర్ ద్వారా యోగా చిత్రాలను ప్రదర్శించి యోగా దినోత్సవ ప్రయోగం జరిపారు. మొబైల్ ఫోన్లో కూడా యోగా చిత్రాలు గోచరించాయి. అలా ప్రపంచమంతా వాటిని చూసింది. యోగా అంటేనే జోడించడం అని అర్థం. విశ్వానంతటినీ ఏకం చేసే శక్తి యోగాలో ఉంది. యోగాను అనుసరించడం ఒక్కటే మనం చేయవలసిన పని. మధ్యప్రదేశ్లోని సాత్నాకు చెందిన స్వాతి శ్రీవాస్తవ్ యోగా దినోత్సవం తర్వాత టెలిఫోన్ చేసి ఒక సందేశం ఇచ్చారు. నిజానికి ఆ సందేశం మీ అందరికీ కూడా, కానీ ప్రధానంగా నాకోసం అనిపిస్తోంది.
నా దేశం యావత్తూ ఆరోగ్యంగా ఉండాలని, నిరుపేద ప్రజలు కూడా వ్యాధి నుంచి విముక్తులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అందువల్ల దూరదర్శన్లో వచ్చే సీరియల్స్, మధ్యలో వచ్చే ఎన్నో వాణిజ్య ప్రకటనలతో పాటు యోగా గురించి ఒక సందేశం ఉండాలి. యోగా ఎలా చేయాలి, దానివల్ల ఏం లాభాలుంటాయి, ఇలాంటి విషయాలు చెప్పాలి.
స్వాతి గారు, మీ సూచన ఎంతో బాగుంది. కానీ మీరు కొంచెం శ్రద్ధగా గమనిస్తే దూరదర్శన్లోనే కాదు, ఈ మధ్యకాలంలో భారత్లోనూ ఇతర దేశాల్లోనూ టీవీ ఛానళ్లన్నీ యోగా విషయంలో తమ వంతుగా ఏదో ఒక సందేశం అందిస్తూనే ఉన్నాయని తెలుస్తుంది. ఒక్కో ఛానల్ది ఒక్కో సమయం. యోగా గురించి ప్రచారం మాత్రం తప్పనిసరిగా జరుగుతోంది. పైపెచ్చు ప్రపంచంలో కొన్ని దేశాల్లో 24 గంటలు యోగా గురించే మాట్లాడే ఛానల్స్ ఉన్నాయని కూడా నేను గమనించాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను కూడా ఫేస్బుక్లో, ట్విట్టర్లో రోజూ ఒక ఆసనం గురించి వీడియో షేర్ చేస్తూ ఉంటాను. ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ గనుక మీరు చూస్తే శరీరంలో ఒక్కొక్క అవయానికి ఎటువంటి యోగా అవసరం, ఏ వయసు వారు ఏం చేయవచ్చు, తేలికపాటి ఆసనాలు ఏవి, ఇటువంటి విషయాలను సరళంగా వివరించే ఒక 40-45 నిమిషాల వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో తప్పనిసరిగా చూడాలని నేను మీకు, యోగా పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను. ఈసారి యోగాకు సంబంధించి నేను ఒక ప్రస్తావన చేస్తున్నాను. యోగా రోగాల నుంచి విముక్తి కలిగించే ఒక మాధ్యమం. యోగాకు సంబంధించి ఎన్నో రకాల దృక్పథాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తమ తమ ప్రాధాన్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తమదైన అనుభవం ఉంది. కానీ అందరి అంతిమ లక్ష్యం ఒక్కటే, వ్యాధుల నుంచి విముక్తి. యోగాకి సంబంధించి ఉన్న వివిధ విధానాలను అనుసరించేవారు, సంస్థల వారు, గురువులు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం కలిసి మధుమేహానికి వ్యతిరేకంగా ఒక యోగా ఉద్యమం ఎందుకు ప్రారంభించకూడదు? యోగా ద్వారా మధుమేహం నియంత్రణ, నిరోధం సాధ్యమా? కొంతమందికి ఈ విషయంలో సత్ఫలితాలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిష్కార మార్గం వెతుకుతుంటారు. కానీ మధుమేహం నయం చేసే పద్ధతిని ఏ ఒక్కరూ చెప్పలేదన్నది మనం చూస్తున్నాం. మందులు వేసుకుని కాలం వెళ్ళబుచ్చాలి తప్ప మార్గం లేదు. పైగా డయాబెటీస్ ఎటువంటి రోగం అంటే ఇంకా ఇతర రోగాలన్నింటికీ ఇది మూల కారణం అవుతుంది. అందువల్లనే ప్రతి వారు మధుమేహం నుంచి తమను తాము కాపాడుకోవాలని అనుకుంటారు. ఎంతోమంది మధుమేహం నివారణ రంగంలో కృషి కూడా చేస్తున్నారు. కొంతమంది రోగులు యోగా ద్వారా తమ జబ్బును నియంత్రించుకోగలిగారు. ఈ విషయంలో ఆ అనుభవాలను మనం ప్రజలతో ఎందుకు పంచుకోకూడదు? ఈ పనికి ఊపునిద్దాం. ఏడాది పొడవునా ఒక మంచి వాతావరణం కల్పిద్దాం. హ్యాష్ట్యాగ్ యోగా ఫైట్స్ డయాబెటీస్ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో ఈ అంశాన్ని మీ మిత్రులతో పంచుకోండి, లేదా నరేంద్ర మోదీ యాప్ మీద నాకు మీ అనుభవాన్ని రాసి పంపండి. ఎవరు ఎటువంటి ప్రయోగాలు చేశారో ఒకసారి తెలుసుకుందాం. హ్యాష్ట్యాగ్ యోగా ఫైట్స్ డయాబెటీస్ని ఉపయోగించి మీ ప్రయత్నాలు అనుభవాల గురించి మాకు తెలియజేయండి మరోసారి కోరుతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, అప్పుడప్పుడు నా ఈ మనసులో మాట కార్యక్రమం గురించి ఎగతాళి చేస్తున్నారు, లోతుగానూ ఆలోచిస్తున్నారు. అయితే మనం ప్రజాస్వామ్యానికి బద్దలం కావడం చేతే ఇలా జరుగుతోంది. కానీ ఈరోజు జూన్ 26 మీతో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా యువతకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ ప్రజాస్వామ్యాన్ని చూసి మనం గర్వపడుతున్నామో, ఏ ప్రజాస్వామ్యం మనకు గొప్ప శక్తినిచ్చిందో, ప్రతి పౌరుడికి గొప్ప శక్తినిచ్చిందో, అలాగే 1975 జూన్ 26 మనం మరిచిపోలేనిది. జూన్ 25 రాత్రి ఇంకా జూన్ 26 ఉదయం మన భారతదేశానికి ఒక చీకటి సమయం లాంటిది. దేశంలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధించడం జరిగింది. పౌరుల అధికారాలెన్నో హరించి వేశారు. దేశాన్ని ఒక చెరసాలగా మార్చేశారు. జయప్రకాష్ నారాయణతో సహా దేశంలోని లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది నాయకులను, సమావేశాల్లో పాల్గొన్న అనేక మందిని చెరసాలల్లో పెట్టారు. ఆ భయంకరమైన ఘటన గురించి ఎన్నో పుస్తకాలు వ్రాశారు. విస్తృతంగా చర్చలు జరిగాయి. కానీ నేను జూన్ 26 మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో మనం ఒక్క విషయం మర్చిపోకూడదు. ప్రజాస్వామ్యమే మన బలం, ప్రజాశక్తే మన బలం, దేశవాసులు ప్రతి ఒక్కరూ కూడా మన బలం. ఈ కట్టుబడిని మనం ముందు ముందు కూడా కొనసాగించాలి, బలవర్ధకం చేయాలి. ప్రజలు ప్రజాస్వామ్యంలో బ్రతకడమే ప్రజల శక్తికి ఒక నిదర్శనం. పత్రికల నోళ్లు మూసినా, ఆకాశవాణి ఒకే తీరును మాట్లాడినా, రెండో వైపు దేశవాసులు అవకాశం దొరకగానే ప్రజాస్వామ్య శక్తి ఏమిటో చూపించాలి. ఈ విషయంలో ఏ దేశానికైనా అవి వారి బలాన్ని తెలియజేస్తాయి. భారతదేశంలో అత్యవసర పరిస్థితులు ఒక సామాన్య పౌరుడు చూపించిన ప్రజాస్వామ్య శక్తికి అది ఒక గొప్ప ఉదాహరణ. ఆ శక్తి గురించి దేశ ప్రజలకు మాటిమాటికి గుర్తు చేయటం అవసరం. ప్రజాబలం ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. దాని ద్వారా ప్రజలు బలం పుంజుకుంటారు. ఈ విధంగా మన ప్రజలు తమ ప్రవృత్తిని మార్చుకుంటూ ఉండాలి. అందరూ ఒకటి కావాలి. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే సోదరా, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓటు వేసి ఆ తర్వాత 5 ఏళ్లపాటు దేశాన్ని పాలించండి అంటూ కాంట్రాక్ట్ ఇచ్చేయడం కాదు. అలా కానే కాదండి. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ, గొప్ప మలుపు. అయితే అంతకన్నా ఎక్కువ మలుపులు ఉన్నాయి. వాటిల్లో అతి గొప్ప మలుపు ప్రజాభాగస్వామ్యం, ప్రజల మనస్థితి, ప్రజల ఆలోచన. ప్రభుత్వాలు ప్రజలతో ఎంత ఎక్కువగా కలుస్తాయో అంత ఎక్కువగా బలసంపన్నమవుతాయి. ప్రజలు ప్రభుత్వాల మధ్య ఏర్పడ్డ అగాధాలే మన వినాశనానికి మరింత బలాన్నిచ్చాయి. ప్రజల భాగస్వామ్యంతోనే దేశం పురోగమిస్తుంది. అలా పురోగమించేట్టు చేయడమే నా ప్రయత్నం. ఇప్పుడిప్పుడే నా ప్రభుత్వం 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంది. అయితే సార్, మీరింత గొప్పగా ప్రజాస్వామ్యం గురించి చెబుతున్నారు కదా, మరి మీరు మీ ప్రభుత్వం గురించి ప్రజలతో విలువ కట్టించారా అంటూ ఆధునిక భావాలున్న కొంతమంది యువకులు నాకు సూచనలిచ్చారు. ఒక విధంగా అందులో సవాలుంది, సలహానూ ఉంది. కానీ వారు నా మనసును ఒక విధంగా కుదిపేశారు. నా సీనియర్ సహచరుల ముందు ఈ విషయాన్ని ఉంచాను. దానికి ప్రతిస్పందనగా వెంటనే, లేదు సార్, లేదు, ఏంటి మీరు చేయబోతున్నది, ఈనాడు సాంకేతిక విజ్ఞానం ఎంతగా మారిపోయింది, కొంతమంది ఒక్కటిగా చేరి గుమిగూడి సాంకేతిక పరిజ్ఞానాన్ని దురుపయోగం చేస్తే ఆ సర్వే మనల్ని ఎక్కడుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు అని అన్నారు. లోతుగా ఆలోచించసాగారు. కానీ నాకు మాత్రం రిస్క్ తీసుకోవాలి, ప్రయత్నించి చూడాలి అని అనిపించింది. చూద్దాం ఏమవుతుందో. ప్రియమైన దేశవాసులారా, ఆనందించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వేరువేరు భాషల్లో నా ప్రభుత్వానికి విలువ కట్టమంటూ ప్రజలను ఆహ్వానించాను. ఎన్నికల తర్వాత కూడా ఎన్నో సర్వేలు జరుగుతాయి. ఎన్నికల సమయంలోనూ సర్వేలు జరుగుతాయి. మధ్య మధ్య కొన్ని కొన్ని విషయాల మీద కూడా సర్వేలు జరుగుతాయి. ప్రజల మెప్పుదల గురించి సర్వేలు జరుగుతాయి. కానీ వాటి ఫలితాల పరిమాణం అంత పెద్దగా ఉండదు. మీలో చాలామంది రేట్ మై గవర్నమెంట్, mygov.in ద్వారా మీ అభిప్రాయాలను తెలియచేశారు. ఒక విధంగా లక్షలాది ప్రజలు దీని మీద ఆసక్తి తెలియచేశారు. కానీ 300,000 మంది ఒక్కొక్క ప్రశ్నకు జవాబిచ్చేందుకు శ్రమ తీసుకున్నారు. చాలా సమయం వెచ్చించారు. నేను ఆ 300,000 మంది దేశవాసులకు ఎంతో రుణపడి ఉన్నాను, కృతజ్ఞుణ్ణి. వాళ్లు స్వయంగా ఆలోచించి ప్రభుత్వానికి విలువ కట్టారు. నేను ఫలితాల గురించి చర్చించను. ఆ పని మన పత్రికల వాళ్లు, టీవీ ఛానళ్ల వాళ్లు తప్పకుండా చేస్తారు. కానీ ఇది ఒక మంచి ప్రయోగమే. ఒకటి మాత్రం తప్పకుండా చెబుతాను, భారతదేశంలోని వేరువేరు భాషలు మాట్లాడేవారు, దేశపు నలుమూలల్లో నివసించేవారు, రకరకాల నేపథ్యం ఉన్నవారు అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. అన్నింటికన్నా నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ రోజ్గార్ యోజన అమల్లో ఉంది. ఆ పథకానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ పోర్టల్ను అందరికన్నా ఎక్కువ మంది ఉపయోగించారు. దానర్థం గ్రామీణ జీవితంలో ముడిపడి పేదరికంతో ముడిపడిన ప్రజలే ఇందులో ఎక్కువగా పాలు పంచుకున్నారా అన్న ఆలోచన కలుగుతుంది నాకు. ఇది నాకు ఎంతో తృప్తినిచ్చింది. మరి చూశారు కదా, కొన్నేళ్ల క్రితం జూన్ 26న ప్రజల గొంతులు నొక్కివేయబడినప్పుడు చూశాం. ఇప్పుడు ప్రజలే స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా లేదా, మంచి పనులు చేస్తోందా తప్పుడు పనులు చేస్తోందా చూద్దాం అంటూ మధ్య మధ్య నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు చూస్తున్నాం. ఇదే మరి ప్రజాస్వామ్య శక్తి అంటే. నా ప్రియమైన దేశవాసులారా, ఇవాళ ఒక విషయం గురించి మీతో నొక్కి మరీ చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు పన్నులు విస్తృతంగా విధిస్తున్నప్పుడు ఆ పన్నులను దొంగచాటుగా దాచుకోవడం అలవాటుగా మారిన రోజులున్నాయి. విదేశీ వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఎన్నో ఆంక్షలు విధించినప్పుడు దొంగ రవాణా కూడా అంతగానూ పెరిగింది. కానీ మెల్లమెల్లగా రోజులు మారాయి. ఇప్పుడు కొనుగోలుదారుడికి ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ ద్వారా లావాదేవీలు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ పాత అలవాట్లు అంత తొందరగా పోవు కదా. ఒక తరం వారికి బాబోయే ప్రభుత్వం నుంచి దూరంగా ఉండడం మంచిది అని ఇప్పుడు అనిపిస్తూ ఉండవచ్చు. నేను ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే, నియమాల నుంచి దూరంగా పారిపోయి మన సుఖశాంతులను మనమే దూరం చేసుకుంటున్నాం. ఎవరో ఒక చిన్న వ్యక్తి మనల్ని కష్టాల పాల్చేయగలడు, అతనికి ఆ అవకాశం మనం ఎందుకివ్వాలి? మన ఆదాయం గురించి, మన ఆస్తుల గురించి అన్ని వివరాలు మనమే స్వయంగా ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వకూడదు? గతంలో ఇవ్వవలసిన వివరాలేమన్నా ఉంటే వాటినిచ్చి నిర్భయంగా ఊపిరి పీల్చుకోండి. ఆ బరువును దించుకోమని నా దేశవాసులైన మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎవరి దగ్గరైతే ప్రకటించని ఆదాయం అంటే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉందో వారికి భారత ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తోంది. ఇంతవరకు ప్రకటించకుండా దాచిన ఆదాయపు వివరాలు ప్రకటించండి. 30వ తేదీ లోపల ప్రకటించని ఆదాయాన్ని ప్రకటించే సులభమైన అవకాశాన్ని ప్రభుత్వం దేశ ప్రజల ముందు ఉంచబోతుంది. జరిమానా చెల్లించి రకరకాల ఇబ్బందుల నుంచి మనం విముక్తులం కావచ్చు. ఎవరైతే తమ సంపద గురించి, అప్రకటిత ఆదాయం గురించి స్వేచ్ఛగా ప్రభుత్వానికి వెల్లడి చేస్తారో వారిపైన ఎటువంటి దర్యాప్తు జరపమని నేను హామీ కూడా ఇస్తున్నాను. ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని ఒక్కసారి కూడా అడగం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక మంచి అవకాశం. దాగుడు మూత లేని ఒక పారదర్శక వ్యవస్థలో భాగస్వాములు కండి. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ ప్రణాళిక 30 సెప్టెంబర్ మాత్రమే ఉంటుంది. దీన్ని ఒక ఆఖరి అవకాశం అనుకోండి. మన చట్టసభ సభ్యులతో ఇది కూడా చెప్పాను. 30 సెప్టెంబర్ తర్వాత ఏ పౌరుడికైనా ప్రభుత్వ నియమాలు పాటించడం కష్టంగా ఉన్నట్లయితే ఆ పౌరుడికి ఎటువంటి సహాయమూ లభించదు అని. దేశవాసులైన మీరు 30 సెప్టెంబర్ తర్వాత ఏ కారణంగానైనా నష్టాలు పలు కావద్దని కోరుకుంటున్నాను. అందుకని 30 సెప్టెంబర్ ఈ ప్రణాళిక ద్వారా లాభం పొందండి. ఆ తర్వాత ఎదురుకాగల ఇబ్బందుల నుంచి ముందే తప్పించుకోండి. నా దేశవాసులారా, ఈనాటి మనసుల మాట కార్యక్రమంలో ఈ విషయాన్ని మీతో చెప్పడానికి ఒక కారణం ఉంది. ఇటీవలే రెవెన్యూ శాఖలోని భాగాలైన ఆదాయ పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులందరితో ఒక 2 రోజులు మేధోమథనం నిర్వహించాను. ఎన్నో విషయాలు చర్చలోకి వచ్చాయి. నేను వారితో స్పష్టంగా, చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాను. మనం మన పౌరుల్ని దొంగలుగా చూపవద్దు అని. వారి మీద నమ్మకం ఉంచుదాం, వారిని విశ్వసిద్దాం, చెయ్యి పట్టుకుని నడుద్దాం. వారు నియమాలను పాటించేటట్లయితే వారిని ప్రోత్సహించి ప్రేమగా వెంట తీసుకుని నడుద్దాం. వారి చుట్టూ ఒక విశ్వాసపూరితమైన వాతావరణాన్ని కల్పించడం ఎంతైనా అవసరం. ఆచరణ ద్వారా మనం ఆ మార్పు తీసుకురావాలి. పన్ను కట్టే వారికి మనం నమ్మకం కలిగించాలి అని నేను వాళ్లతో నొక్కినొక్కి మరీ చెప్పాను. దాంతో మన దేశం పురోగమిస్తున్నప్పుడు అందులో మనందరం భాగస్వాములం కావాలని వాళ్ళకి అనిపించింది. ఈ చర్చలో నాకు తెలియవచ్చిన విషయాలలో ఒక విషయం గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. దాన్ని మీలో చాలామంది నమ్మకపోవచ్చు. 110 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 50 లక్షల పైగా ఆదాయం ఉన్నవారు కేవలం 150,000 మందే ఉన్నారు. ఇది ఎవరికీ మింగుడుపడే విషయం కాదు. 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు పెద్ద పెద్ద పట్టణాలలో లక్షాధికారులుగానే మనకి కనిపిస్తుంటారు. కానీ 1-2 కోట్ల విలువ చేసే వారి బంగాళాలను చూడగానే వీళ్లు 50 లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవాళ్లుగా ఎలా చలామణి అవుతున్నారని అనిపించక మానదు. అంటే ఎక్కడో ఏదో మతలబుంది. ఈ స్థితిలో మార్పు రావాలి. ఆ మార్పు కూడా 30 సెప్టెంబర్ రావాలి. ప్రభుత్వం ఏదైనా కఠోర నిర్ణయం తీసుకునే ముందు ప్రజాదేవులకు అవకాశం ఇవ్వాలి. అందుకని నా ప్రేమైన సోదరి సోదరుమణులారా, అప్రకటిత ఆదాయాన్ని ప్రకటించడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి. ఇంకో రకంగా చూస్తే 30 సెప్టెంబర్ తర్వాత ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తులవ్వడానికి ఇది ఒక మంచి మార్గం. దేశ ప్రగతి కోసం, దేశ సంక్షేమం కోసం, పేద ప్రజల ఉద్ధరణ కోసం ఈ విషయంలో ముందుకు రమ్మని మిమ్మల్ని కోరుకుంటున్నాను. 30 సెప్టెంబర్ తర్వాత మీరెటువంటి కష్టం ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రియమైన దేశవాసులారా, ఈ దేశంలోని ఒక సామాన్య మానవుడు తన దేశం గురించి ఎంతో కొంత పాటుపడే అవకాశం కోసం వెతుకుతుంటాడు. వంట గ్యాస్ సబ్సిడీ వదులుకోండి అని నేను ప్రజలతో చెప్పినప్పుడు, ఈ దేశంలో 1 కోటికి పైగా కుటుంబాలు స్వచ్ఛందంగా సుముఖంగా తమ గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ముఖ్యంగా అప్రకటిత ఆదాయం ఉన్న వారికి ప్రత్యేకంగా ఒక ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను. స్మార్ట్ సిటీ కార్యక్రమం నిమిత్తం నేను పూణె వెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీ చంద్రకాంత్ దామోదర్ కులకర్ణి వారి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం లభించింది. వాళ్లను కలవాలని ప్రత్యేకంగా కబురు పంపించాను. కారణం తెలుసా? ఎప్పుడైనా దొంగతనం చేసిన వ్యక్తికి నా మాటలు ప్రేరణ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ చంద్రకాంత్ కులకర్ణి గారి మాటలు మాత్రం తప్పకుండా ప్రేరణ ఇస్తాయి. కారణం ఏమిటో తెలుసా మీకు? ఈ చంద్రకాంత్ దామోదర్ కులకర్ణి గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండేవారు. పదవి విరమణ చేశారు. నెలకు 16,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రియమైన నా దేశవాసులారా, అసలు విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పన్నులు ఎగ్గొట్టేవారికైతే ఇంకా వింతగా ఉంటుంది. నెలకి కేవలం 16,000 రూపాయల పెన్షన్ వచ్చే ఈ చంద్రకాంత్ కులకర్ణి గారు కొంతకాలం క్రితం నాకు ఉత్తరం రాశారు. ఏమని? నాకొచ్చే 16,000 రూపాయల పెన్షన్లో ప్రతి నెల 1-5,000 రూపాయలు స్వచ్ఛతా అభియాన్కు విరాళంగా ఇవ్వదలుచుకున్నాను అని. అంతేకాదు, ఈ నెలకు ఆ నెల తారీఖులు వేసిన 52 చెక్కులు ఒక్కొక్క చెక్కు 5,000 రూపాయలకు వ్రాసి ఆ ఉత్తరంతో జత చేసి పంపించారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వ్యక్తి తన 16,000 రూపాయల పెన్షన్లో 5,000 రూపాయలు స్వచ్ఛత అభియాన్ కోసం విరాళంగా ఇస్తున్నారో ఆ దేశంలో పన్ను ఎగవేసే హక్కు ఎవరికీ ఉండదుగాక ఉండదు. చంద్రకాంత్ కులకర్ణి గారి కన్నా ఎక్కువగా ఎవరూ మనకి ప్రేరణ ఇవ్వలేరు. స్వచ్ఛత అభియాన్లో పాటుపడే వాళ్లకు కూడా చంద్రకాంత్ కులకర్ణి గారి కన్నా ఉత్తమ ఉదాహరణగా ఎవరో సాటిరారు. నేను చంద్రకాంత్ గారిని గౌరవంగా పిలిచాను, వారిని కలిశాను. వారి జీవితం, వారి జీవన విధానం నా మనసును తాకాయి. వారి కుటుంబ వ్యక్తులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తులు లెక్కలోకి రాకుండా ఇంకా చాలామందే ఉండవచ్చు. బహుశా వారి గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ వీళ్లే ప్రజలు. ఇదే ప్రజాశక్తి. బలం అంటే ఇదే. 16,000 రూపాయల పెన్షన్ తీసుకునే వ్యక్తి 2,60,000 రూపాయలకు చెక్కులు, అది అడ్వాన్సులుగా పంపించడం ఏమైనా సామాన్య విషయమా? రండి, మనం కూడా మన మనసుల్ని ఒకసారి తట్టి లేపుదాం. మన ఆదాయాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం మనకు ఒక అవకాశం ఇచ్చిందని ఆలోచిద్దాం. మనం కూడా చంద్రకాంత్ గారిని గుర్తు చేసుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. నా ప్రియమైన దేశవాసులారా, ఉత్తరాఖండ్లో పౌడి గడ్వాల్ నుంచి శ్రీ సంతోష్ నేగి గారు ఫోన్ చేసి తమ అనుభవాన్ని ఒకటి పంచుకున్నారు. జల సంచయ గురించి వారు నాకు ఒక సందేశం పంపారు. వారి అనుభవం, దేశవాసులారా, మీకు కూడా ఉపయోగపడవచ్చు. మీ ప్రేరణతో మేము విద్యాలయంలో వర్షపు ఋతువు మొదలు కాకముందే వర్షపు నీటిని నిల్వ చేయడానికి క్రీడా మైదానం అంచుల్లో 4 అడుగుల సైజులో చిన్న చిన్న ఇంకుడు గుంతలు 250 తవ్వించాము. ఇలా చేయడం ద్వారా మైదానము పాడవలేదు, పిల్లలు నీటి మడుగుల్లో పడిపోయే ప్రమాదము తప్పింది, మైదానంలో వానల మూలంగా వృధా అయ్యే 1 కోటి లీటర్ల నీటిని ఆదా చేసుకోగలిగాం అని చెప్పారు. సంతోష్ గారు, నాకు ఈ సందేశం పంపినందుకు మీకు నా అభినందనలు. పౌడి గడ్వాల్ ఒక కొండ ప్రాంతం. అక్కడ కూడా మీరు ఈ విధంగా శ్రమించారు. మీరు నిజంగా అభినందన యోగ్యులు. మన దేశవాసులు వర్షాలను సంతోషంగా అనుభవిస్తారు, నాకు తెలుసు. ఇది భగవంతుడు మనకు అనుగ్రహించిన గొప్ప ప్రసాదం, ఒక అపరిమితమైన జలసంపద. ప్రతి నీటి బిందువును ఆదా చేయడానికి మనం ఎంతో కొంత శ్రమించాలి. ఊరిలోని నీటిని ఊరి వరకే, పట్టణంలోని నీటిని పట్టణం వరకే మనం ఎలా ఆపగలం? భూమి తను తిరిగి మళ్లీ శక్తివంతం కావడానికి మనం ఆ నీటిని పైనుంచి భూమిలోకి ఎలా పంపించగలం? నీరు అన్నది ఈరోజు ఉంది కాబట్టి రేపు అనేది మనకు ఉంది. నీరే మనకు జీవనాధారం. దేశమంతటా ఇప్పుడు కోలాహల వాతావరణం ఏర్పడింది. గతంలో ప్రతి రాష్ట్రంలోనూ నీటిని ఆదా చేయడానికి ఎన్నో పద్ధతులు అనుకున్నారు. ఇప్పుడు నీళ్లొచ్చాయి, వృధాగా అవెక్కడికి పోకుండా చూడండి. మనం మన జీవితాలను కాపాడుకోవాలని ఎంతగా ఆలోచిస్తామో నీటిని కాపాడుకోవడానికి కూడా అంతగానూ ఆలోచించాలి. ప్రియమైన దేశవాసులారా, 1922 ఒక గుర్తుండే అంకెగా మారిపోయి ఉంటుందని మీకు తెలుసు. 1922 1922 ఈ 1922 ఎలాంటి అంకె అంటే, ఈ నెంబరుకు మీరు మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మీరు మనసులోని మాట కార్యక్రమాన్ని మీకు ఇష్టమైన భాషలో వినగలుగుతారు. మీకు వీలు కుదిరినప్పుడు మీ భాషలో మనసులోని మాట విని మన దేశ ప్రగతి కార్యక్రమంలో సహకారం అందించి మీరు సంతృప్తులు కండి. నా దేశ ప్రజలారా, మీ అందరికీ అనేకానేక నమస్కారాలు, ధన్యవాదాలు.
మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా ఈ ఉదయం దేశ ప్రజలతో ముచ్చటించిన మన్ కీ బాత్కు తెలుగు అనువాదం మనసులో మాట విన్నారు. అనువాదం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, పఠనం శ్రీ గద్దే దుర్గారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.